8వ ప్రసంగము. ఒకప్పుడు శ్రీ ప్రకాశానంద స్వామివారు జామ్నగర్ నుండి పీటడియా వెళ్ళుచుండిరి. ఇది చూసి త్రయంబక భాయిట్లనెను నిత్యానంద స్వామివారి దర్శనం చేయవలెనని కోరికగా ఉన్నది. అనుజ్ఞ ఇచ్చినచో తమతో కూడా వచ్చెదను. స్వామి ప్రకాశానంద, ఎంతో సంతోషము, రమ్ము. ఇరువురును పీటడియా వెళ్ళిరి. నిత్యానంద స్వామి ఈయన ఎవరు అని అడిగిరి. శాస్త్రశ్రవణము ఔషధము. స్వామి ప్రకాశానంద, వీరు జామ్నగర్లో డాక్టర్ విరాజీభాయి కుమారుడు. బొంబాయిలో బీఏ చదువుతూ ఉండగా క్షయవ్యాధి సోకింది. వ్యాధి ముదిరిపోవుట చూచి వైద్యులు తగు జాగ్రత్త తీసుకునమని ఈయనకు సలహా ఇచ్చరి. అంతటా ఈయన లక్ష్యము స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరము వైపునకు మరలినది. పెదప తండ్రిని ఇట్లు అర్థించిరి. ఉదయము సాయంకాలమును వేదాంత శ్రవణము చేసిన బాగుండును. తండ్రిగారు శాస్త్రజ్ఞులను రప్పించి ఉదయ సాయంకాలములయందు వీరికి వేదాంత శ్రవణమునకు ఏర్పాటు కావించిరి. గీత, ఉపనిషత్తులు, పంచదశి మొదలగు గ్రంథములను ఆయన సావధానముగా వినును. విద్యాభ్యాస కాలమున ఆంగ్లముతో పాటు సంస్కృతమును కూడా చదివియున్నందున వీరికి శాస్త్రాభ్యాసము కఠినముగా తోచలేదు. త్రయంబక భాయితో ఇద్దరు నౌకరులు కూడా ఉండిరి. బలహీనత వలన ఆయన శరీరము తరచూ నొప్పులు పెట్టుచుండుటచే తరచూ ఒడలు పట్టుటకు వారు కావలసి ఉండెను. శ్రీ నిత్యానంద స్వామివారి వాత్సల్యమునకు మేరలేదు. ఆ సమయమున ప్రకాశానంద స్వామి మొదలగువారు నిత్యానంద స్వామివారి చెంత కూర్చుని ఉండిరి. సమయమైనందున భోజనమునకు పిలుపు వచ్చెను. త్రయంబక భాయ్ ఆరోగ్యము సరిగా లేనందునను, నిత్యానంద స్వామివారు సాయంకాలం భోజనము చేయనందునను ఇరువురును భోజనమునకు వెళ్లలేదు. త్రయంబక భాయి వద్ద నౌకరులు ఎవరునూ హాజరు కాలేదు. అంతటా నిత్యానంద స్వామివారే ఆయన కాళ్ళు పట్టసాగిరి. ఇది కాంచి త్రయంబక భాయి ఇట్లనెను, బాబూ ఇది ఏమి, నాకు ఎంత లజ్జాకరము, నాకు నరకము కలుగును. స్వామి నిత్యానంద, ఏమీయూ తప్పులేదు, నా పిల్లవాడివే కదా. అందరూ భోజనము చేసి వచ్చిన తరువాత ప్రకాశానందుల వారితో త్రయంబక భాయి ఇట్లనెను, చూచితిరా, స్వామివారు నా కాళ్ళు పట్టుచున్నారు, నాకు ఎంతయో బాధగా ఉన్నది. బుద్ధ సమానులగు స్వామివారు. స్వామి ప్రకాశానంద, నీవు వారి పిల్లవాడవు, అంతేకాదు స్వామివారు బుద్ధదేవుని వంటివారు. బుద్ధదేవుడు మహాభినిష్క్రమణానంతరము త్రోవలో కనిపించిన దుఃఖితులందరినీ సేవ చేసేవాడు. పశుపక్ష్యాదులకు కూడా ఏమాత్రము బాధ కలిగినను ఆయన సహించలేకపోయేవాడు. వాటి దుఃఖమును పోగొట్టెడివాడు. శృతి వైవిధ్యము. రాత్రి 9 గంటలకు భోజనానంతరము ఎల్లరూ కూర్చుని ఉండిరి. త్రయంబక భాయి నిత్యానంద స్వామివారిని ప్రశ్నించెను. ఉపనిషత్తులలో కొన్ని శృతులు ద్వైతమును బోధించెను. ఉదాహరణ, ద్వాసుపర్ణ సయుజా సఖాయ, జీవుడు ఈశ్వరుడు అను రెండు పక్షులను స్నేహితులు కలిసియుండును. యదా పశ్యత్యన్యమీసం ఏకాగ్రచిత్తముతో యోగిజన దుర్లభుడును దేహాతిరిక్తుడును ప్రపంచాతీతుడును అగు దేవుని చూచినప్పుడు శోకములన్నీయు నశించును. కాని మరికొన్ని అద్వైతమును బోధించును. ఉదాహరణకు, అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును, ఆత్మానం చేద్విజానీయాత్ ఆత్మాను నేను చైతన్య అపరోక్ష బ్రహ్మమును అని తెలుసుకునవలను మొదలగునవి. వీనిలో ఏవి నిజమని అంగీకరించవలను? శ్రీ నిత్యానంద స్వామివారు ప్రకాశానంద స్వామివారిని సమాధానము చెప్పుడని కోరిరి. స్వామి ప్రకాశానంద, ఈ సందేహమునకు విద్వాంసులే సమాధానం చెప్పగలరు. నేను విద్వాంసుడను కాను, కావున సరియగు సమాధానము చెప్పలేను. కాని తెలిసి ఉన్నంతవరకు చెప్పదను. ద్వైత బోధకములను అద్వైత బోధకములను ఒక శృతులు అధికార భేదముచే ప్రకటింపబడినవి. భేదజ్ఞానము అభేదజ్ఞానము కూడా అటులనే అధికారీ భేదముచే వేరువేరుగా చెప్పబడినవి. తమ తమ యోగ్యతలను బట్టి ముముక్షువులు గ్రహించవలను. మనువు చెప్పెను, శృతిద్వైధం తు ఎత్ర స్యాత్ తత్ర ధర్మాపుభౌ స్మృతః ఉభావపి హితౌ ధర్మౌ సమ్యగుక్తౌ మనీషిభిః. శృతులు రెండు రకములుగా చెప్పిన చోట రెండునూ ధర్మములే అని స్మృతి చెప్పుచున్నది. వివేకము కల మానవులు రెంటినీ విచారించి రెండును హితకరములకు ధర్మములు అని తెలిపిరి. కావున బాణిలో నీకు తగిన దానిని నీవు గ్రహింపుము. దానిని గురించి ఎక్కువగా శంకించవలసిన అవసరము లేదు. కపిలుడు సాంఖ్యశాస్త్రమును ఇట్లు చెప్పెను, శృతి విరోధాన్న కుతర్కపసదస్వాత్మలాభ శృతి విరోధమున ఆధారముగా చేసుకుని కుతర్కము చేసినచో ఆత్మలాభము కలగదు. ఇదే విధముగా శృతి వైవిధ్యము కలచోట తర్కమునకు స్థానమునియక తన యోగ్యతను అనుసరించి సగుణ బ్రహ్మోపాసనయో లేక నిర్గుణ బ్రహ్మోపాసనయో భేదోపాసనయో లేక అభేదోపాసనయో దేనియందో ఒకదానియందు నిమగ్నుడై ఉండవలను. ఇది ఏ యుక్తము? త్రయంబకాభాయి, స్వరూప సాక్షాత్కారమునకు సాధనమేమి? నిత్యానంద స్వామివారు ప్రకాశానంద స్వాముల వారిని సమాధానము చెప్పుడు అని కోరిరి. స్వామి ప్రకాశానంద, ప్రస్తుతము అసుర రాక్షస సంపదలే ఎక్కువగా పాలించుచున్నవి. పురుషార్థమునకు చోటు లేదు. పురుషార్థము లేనిదే స్వరూప సాక్షాత్కారము జరగదు. స్వరూపనిష్టకు దైవ సంపద అవసరము. అది నశించిపోయినది. స్వామి నిత్యానంద, గీతాది శాస్త్రములందు ఉన్నది కదా. స్వామి ప్రకాశానంద, గీతాది శాస్త్రములందు ఉన్నది, కానీ నేడు చావుకు సిద్ధముగా ఉన్నది. బ్రతికి ఉన్నట్లు కనపట్టుటయే లేదు. గీతాదులు అనేకులచే అనేక ప్రదేశములందు అధ్యయనం చేయబడుచున్నవి, ఉపదేశించబడుచునూ ఉన్నవి. కానీ అందరి ఉపదేశములను ఆచరించువారు మాత్రము కనపట్టుటలేదు. ఒక నగరములో రణఛోడ్జీ మందిరము కలదు. ద్వారకానాథుడు జరాసంధునితో యుద్ధములో ఓడిపోయి పారిపోయినందున సౌరాష్ట్రవాసులు ఆయన్ను రణఛోడ్జీ అని అందురు. దాని మహంతు ఒక వైష్ణవ సాధువు. అతడు చాలా ధనమును సంపాదించెను. ఇతర గ్రామములో అతనికి భవనములు మందిరములు కలవు. తాను మఠాధిపతిని అనుకునేవాడు. తన మఠమునకు గీతాపీఠము అని పేరు పెట్టెను. 12 మాసములు గీతా ప్రవచనములు చేసేవాడు. ప్రవచన సమయమున ఆనందాశ్రువులు వెలువరించేవాడు. ఒక జిజ్ఞాసు ఒకనాడు హరికథ వినుటకు వచ్చెను. ప్రవచన సమయమున ఆయన ఇట్లు చెప్పెను, భగవానుడు తన శ్రీముఖము నుండి వెలువరించిన వాక్యములనే నేను నమ్మెదను. ఆచార్యులను విద్వాంసులను వ్రాసిన టీకలను భాష్యములను నేను నమ్మను. అవి నాకు ప్రమాణములు కావు. అంతియే కాదు, ఉపనిషత్తులు కాని శృతులు గాని నాకు ప్రమాణములు కావు. కారణమేమన, అవి అన్నీయూ భగవానుడు ఋషుల ద్వారా చెప్పించినవి. కాని గీత స్వయముగా భగవానుని ముఖపద్మ విశ్రుతము. మహాభారతమును ఇట్లున్నది, గీతాసుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రుత. గీతాధ్యయనం చేయవలయును, ఇతర శాస్త్రములను చదువుట అనవసరము. ఎలనన గీత మాత్రమే భగవానుని ముఖపద్మము నుండి వెలువడినది. ప్రవచనానంతరము ఒక జిజ్ఞాసు సాధువుగారిని అడిగను, తమరు భగవానుడు చెప్పిన మాటలను నమ్మెదను అని చెలవిచ్చినారు. గీత 6వ అధ్యాయము 10వ శ్లోకమున అపరిగ్రహమును చెప్పినారు. అపరిగ్రహ, పరిగ్రహము పనికిరాదు, అట్టి పదార్థములను అనుభవింపరాదు అని నుడివిరి. భగవానుని ఆజ్ఞను తమరు పాటించదురు కదా. పాటించుచో తమ వద్ద ఉన్న బండ్లు వాహనములు భూములు ధనము వస్తువులు ఎందుకు ఉంచుకున్నారు? 12వ అధ్యాయము 8వ శ్లోకంలో అనికేత అని ఉన్నది కదా, తమకు పెద్ద పెద్ద మేడలు ఉన్నవే. 6వ అధ్యాయము 8వ శ్లోకంలో సమలోష్టాస్మకాంచన అని ఉన్నది, బంగారము రాయి మన్ను సమానముగా చూడవలను. తమరు చూడగా బంగారము చాలా నిల్వ చేసి ఉన్నారు. ఇవన్నీ భగవానుని ఆజ్ఞకు వ్యతిరేకములు. మీరు కూడా మా వంటి వారే అనుకునవచ్చునా? సాధు, తన దగ్గర గోచీగుడ్డ ఉన్నను మమత్వము ఉన్నచో అది బంధనము. కానీ లక్షల కొలది ద్రవ్యము ఉన్నను మమత్వము లేనిచో బంధనము కాదు. జిజ్ఞాసువు, మమత్వము లేనిదే వస్తు సంగ్రహము ఎట్లు జరుగును? వశిష్ఠ మహర్షి సమర్థుడైనను కుటీరములో నివసించడివాడు. ధనము సంగతి అటుంచండి, 2వ రోజు కావలసిన బియ్యము కూడా ఆయన కూడబెట్టేవాడు కాదు. తమరు భగవద్వాక్యములను అంగీకరింతునని చెప్పుచున్నారు. శిష్యవర్గము, సద్గురువులు సాక్షాత్తు కృష్ణస్వరూపులు, వారికి గీత ప్రమాణము కానక్కరలేదు. జిజ్ఞాసువు, సద్గురువులకు గీత ప్రమాణం కాకపోవచ్చును, మీరైనా గీతను అంగీకరించుచున్నారా? శిష్యులు, మా సద్గురువులు మాకు కృష్ణ భగవానుని వంటివారు. వారి వచనములను అతిక్రమించి మేము గీతను మాత్రం ఎట్లు అనుసరింతుము? జిజ్ఞాసువు, పురాణములయందు ఇటులనే చెప్పబడినది, కలియుగమున శృతి స్మృతి పురాణాదులను ప్రమాణముగా అంగీకరించరు. రాత్రి పగలు కూడా ద్రవ్యమును ఉపాసించదరు. అసుర పురుషుల వాక్యములనే ప్రమాణముగా గ్రహింతురు. ఇది ఎంతయు పురాణములయందలి భవిష్యద్వాణి. గతగీతా నాశం క్వచిదపి పురాణం వ్యపగతం విలీనాః స్మృత్యర్థాః నిగమనిచయో దూరమగమత్ ఇదానీం రైదాస ప్రభృతివచనైర్మోక్షపదవీం తదేవం జానీమో కలియుగ తవైవైష మహిమా. గీత నశించినది, పురాణములు పోయినవి, స్మృతులు అడుగంటినవి, పేదములు అంతరించినవి, ఇప్పుడు ధనదాసుల వాక్యములే మోక్షదాయకములు. ఇదెంతయు కలిమహిమ! కావున ధనదాసులకు మీ సద్గురువుల వాక్యములు కూడా ప్రమాణములు అన్నమాట సత్యమే. గీత మీద వేల కొలది టీకాలు రాయబడినవి. అనేక స్థలముల యందు ప్రవచనము జరుగును. ఇంట్లో నిత్యపారాయణ జరుగును. గీతా జయంతులు కూడా చేయుదురు. కాని ఆ ప్రకారము ఆచరించేవాడు దొరుకుట ఎంతయో దుర్లభము. ఒక గ్రామములో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిలో ఒకడు నిత్యము గీతాపాఠం చేసేవాడు. తన మిత్రుని కూడా గీత చదవమని చెప్పేవాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మిత్రుని అడిగాను, గీత చదువుచున్నావా? అతడు సమాధానము చెప్పాను, నేను ఒకే మారు గీత చదివి తిని సారవాక్యముకు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మములను విడనాడుము అనున్నది సూత్రముగా గ్రహించి తిని. ఇప్పుడు మీలో చాలామంది ఈ మాటనే సూత్ర రూపముగా గ్రహింతురు. దైవ సంపదను త్యజించి అసుర సంపదను స్వీకరించదురు. త్రయంబక భై, అపరిగ్రహ సమలోష్టాస్మ కాంచనః యోగక్షేమం వహామ్యహం అని గీతలో చెప్పిన మాటలు గృహస్థులు ఎవరైనా ఆచరించగలరేమో గాని అనికేతః ఇల్లు లేకుండా ఉండుము అనుదానిని ఎట్లు అనుసరించగలరు? గృహస్థునకు గృహము కావలను కదా. స్వామి ప్రకాశానంద, అనుదరా దేవదత్త కన్యా అను మాటకు అర్థము దేవదత్తుని కుమార్తెకు అసలు కడుపు లేదని అర్థం కాదు, చిన్న కడుపు కలదని అర్థము. అటులనే అనికేతః అనినంత మాత్రమున ఇల్లు ఉండరాదని అనుకునుట కంటే చిన్న ఇల్లు ఉండవలెను అని తెలుసుకునుట మంచిది. వశిష్ఠాది మహర్షులు కూడా చిన్న కుటీరములో నివసించడేవారు. తుకారాము తన అభంగమునందు ఇట్లు చెప్పెను, నేను బలమైన గృహమును నిర్మించుకున్నాను. ఈ ఇంటికి నిర్మాణ సామగ్రి ఖరీదైన టేకు వగైరా కలప కాదు, కేవలము తాటాకు, పై కట్టడములకు పనికిరానిది. మా ధనధాన్యమును నేను నా ఇంట నుంచుకునలేదు, ప్రజల ఇంట నిలువ చేసుకున్నాను. కావున అడుగుకుని తెచ్చుకునుచున్నాను. ఆస్తిపాస్తులు ఉన్నచో రక్షించుకునవలసి వచ్చును. కావున అట్టి బెడద ఏమియూ ఉంచుకునలేదు. నాకు ఏ విషయమునందునూ విచారం లేదు. నిశ్చింతగా ఉన్నాను. నేను భేదవాడనే, కాని నా మనస్సు చాలా అదృష్టవంతురాలు. దొంగలకు నా ఇంటికి రావాలనే కోరిక కూడా ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు ఇంటి తలుపు తీసి ఉన్నదా వేసి ఉన్నదా అన్న చింతయే ఉండదు. కాపలా పని కుక్కలే చేయును. నా ఆస్తి మట్టికుండా గోమయము. వాని సహాయముతో ఇల్లు తులసివలము అలికి శుభ్రముగా ఉంచుకున్నాను. గిన్నెలు చెంబులు మొదలైన సాధన సామగ్రి నేను ఉంచుకోలేదు. ఉంచుకోవలసిన అవసరమూ లేదు. వాటితో వ్యర్థముగా ఎవరు బుర్రలు బద్దలు కొట్టుకును? భగవానుడు అనేక విషయములలో నన్ను నిశ్చింతగా ఉండనిచ్చెను. మా విషయ వాసనను నిర్మూలనం చేసెను. ఇక మా యోగక్షేమములన్నీ ఆయనవే. మా కుటుంబమునకు కూడా ఆయనే ఆధారము. అందుచే పొందవలసిన సంపదను అధికారమును పొందుటకు ప్రయత్నించదను. ఇట్టి మహాపురుషులు దైవ సంపత్తి కలవారు. ఇప్పుడు అందరూ విలాస జీవితం గడుపువారే. ఆచరణ లేనిదే స్వరూప సాక్షాత్కారము లభ్యము కాదు. గీతయందు ఉపదేశించిన అసుర రాక్షస ప్రకృతులు, స్వామి నిత్యానంద, ఇతరమైన ఆచరణము ఉన్నను లేకపోయినను జిజ్ఞాసువులు అడిగిన సమాధానం చెప్పుట మన ధర్మము. స్వామి ప్రకాశానంద, స్వరూప సాక్షాత్కారమునకు మొదట రాక్షస ప్రవృత్తిని తరువాత అసుర ప్రవృత్తిని విడనాడి దైవ సంపదను సంపాదించి పరమాత్మని భజింపవలను. రాక్షస అసుర ప్రకృతులు నివృత్తిని చెందునంత వరకు దైవ ప్రకృతి లభ్యము కాదు. గీతయందు చెప్పియున్నది, మోఘాసా మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. నిరర్థకమైన ఆశయు నిరర్ధకమైన కర్మలను నిరర్ధకమైన జ్ఞానమును కలిగిన వివేకహీనులకు జనులు మోహాధారమైన రాక్షస అసుర ప్రకృతులతో నుందురు. విచేతసః ఆత్మ అనాత్మ వివేకము లేనివారు. ఉదాహరణకు ఉపనిషత్తులలోని ఇంద్ర విరోచనోపాఖ్యానము, విరోచనుడు ఆత్మానాత్మ వివేకము చేయలేనివాడు. మోఘజ్ఞానాః ఈశ్వర ప్రతిపాదన చేయడు. చార్వాక మతావలంభి స్వర్గనరకములు బంధమోక్షములు ఈశ్వరకృతములకు వేదములు నమ్మడు. ఇట్టి అసుర ప్రకృతి గలవారిని వర్ణించుచూ గీతలో 16వ అధ్యాయమున భగవానుడు ఇట్లు చెప్పెను, అసుర సంపత్తి కల లోకము అసత్యమప్రతిష్టం జగదాహురణీశ్వరం అపరస్పరసంభూతం కిమన్యత్ కామహేతుకం. అసురసంపత్తి కలవాడు జగత్తు అసత్యమని తలుచును, అనగా వేదశాస్త్రములు అసత్యములు అనును. అంతియే కాదు, జగత్తు యొక్క సంచాలనమునకు కారకమైన ధర్మమును అంగీకరించడు. దేవుడు జగత్కర్త అనియును నియంత అనియును అంగీకరించడు. జగత్తు కేవలము విషయ సుఖాపేక్ష రూపముకు కామప్రేరితమనియు స్త్రీ పురుష సంయోగముచే ఉత్పన్నమైనదనియు తలంచును. ఈ జ్ఞానము మానవునకు సత్యవస్తు ప్రాప్తి కలిగించదు. ఈ విపరీత జ్ఞానము వ్యర్థము. చార్వాక మతానుయాయులగు నాస్తికులు విషయ పదార్థ భోగములచే ఉద్భవించిన సుఖమే సత్యమనియు బ్రహ్మసుఖము పుక్కిటి పురాణమనియు నమ్మెదరు. విషయ సుఖములచే కోరికలను పూరించుకునుటయే వారి ప్రధాన పురుషార్థము. ఈ అభిప్రాయముతో వారు వివిధ విలాసములయందు తత్పరులగుదురు. అంతియే కాదు, కొందరు విద్వాంసులు స్త్రీ పురుష సంయోగముచే సృష్టి కలిగినట్లు మాయా బ్రహ్మ సంయోగముచే జగత్తు పుట్టినది అనెదరు. కాని స్వర్గనరకములు బంధమోక్షములు పుణ్యపాపములు పునర్జన్మము వీటిని వారు నమ్మరు. ఇవి అన్నియు ఋషులు అదుపులో నుంచుటకు వ్రాసినవి అని తలచి తినుచో త్రాగుచో విలాసములను అనుభవించుచో అవియే సత్యములని అంతరంగమున విశ్వసింతురు. అనేక విధములగు ఆశలను కలిగియుందురు. వీరు ప్రచ్ఛన్న చార్వాకులు, మోఘసాహ. ఈ చార్వాకులకు శబ్దస్పర్శ రూప రసగంధములనబడు పంచ విషయ పదార్థములయందునూ ఆశ కలుగును. వందల కొలది ఆశాపాసములచే బద్ధులయ్యుందురు. ఆశాపాస శతైర్భద్దాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థసంచయాన్. వందల కొలది ఆశాపాసములచే కట్టబడి కామక్రోధపరాయణులై విషయభోగములకై అన్యాయముగా ధనమును సంపాదించదరు. ఆశలు నిరర్థకములు. ఏలనన విషయాదుల మాయాసుఖములు క్షణికములు. అభాస సూత్రములు ఎండమావుల వంటివి. మృగము మృగతృష్ణయందలి నీటికి భ్రాంతి చేయి పరిగెత్తి ఎంతయో శ్రమపడి ఆ స్థలమునకు చేరిన వెనుక నీరు కానక నిరాశ చెంది తిరిగి వచ్చినట్లు అసుర ప్రకృతి కలవారు మాయక సుఖమును కోరి విషయములయందు ప్రవర్తించదరు. కాని ఎక్కడ తృప్తి కలుగదు. కావుననే భగవానుడు ఆశలు నిరర్థకములు అని చెప్పెను. మోఘకర్మాణః, పైన వివరించిన నిరర్థకములకు ఆశలచే ప్రేరేపింపబడి చేసిన కర్మలు నిరర్థకములు. జనులు భోగ విలాసములయందు మాత్రమే నిమగ్నులగుదురు. అది ఏ వారి ధ్యేయము. అందుకు ముఖ్య సాధనము ద్రవ్యము. కావున అన్యాయముగా క్రౌర్యము మొదలగు ఉగ్ర కృత్యముల ద్వారా ధనమును సంపాదించదలచెదరు. ఏతాం దృష్టిమవష్టభ్యా నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః. ఈ తలక్రిందు ఆలోచనలలో పడి అహితమును చేయునట్టి వారును ఉగ్రకర్ములను అల్పబుద్ధులను అగువారు ఆత్మజ్ఞానహీనులై ప్రపంచనాశనమునకు దారితీయుదురు. ఈ అసుర సిద్ధాంతమునే అవలంబించి బుద్ధిహీనుడు శరీరమే నేను, శరీరాతిరిక్తముగు ఆత్మలేదు అని తలచి ఎల్లప్పుడూ భోగరాలసురగును. భోగానుభవమునకు అన్యాయముగా అనగా వ్యాపారములలో మోసము చేసి ఉద్యోగములలో లంచము తీసుకుని దొంగసాక్ష్యములు చెప్పి దొంగవ్రాతలు సృష్టించి ఇతరుల ఇల్లు భూమి ధనము అపహరించును. ఇతరుల ధనమును అపహరించుట అనగా వారి ప్రాణములను తీయుటయే. విత్తమేవ మతం సూత్రే ప్రాణాః బాహ్యాః శరీరిణాం తస్యాపహారమాత్రేణ స్యుస్తే ప్రాగేవ ఘాతితాః. జైనమత సూత్రములయందు ద్రవ్యమే శరీరధారుల ప్రాణమని అంగీకరింపబడి ఉన్నది. ద్రవ్యాపహరణములచే వారి ప్రాణము తీసివేయుట ఏ జరుగును. ఇది గృహస్థుల విషయములో చెప్పబడినది. ఇక సన్యాసుల విషయములో వారి దంభమును గ్రహించవచ్చును. గీత 16వ అధ్యాయమున అసుర సంపత్తిని వర్ణించెను. దంభో దర్పోభిమానశ్చ అని మొదట దంభమును పేర్కొనిది. ప్రబోధ చంద్రోదయమున ఇట్లున్నది. మహామోహుడు వివేకుడు అని ఇరువురు రాజులు ఉండిరి. కాశీలో వివేకుని ప్రతిష్ట పెరుగుచుండెను. అతడు ప్రతీతీర్థమునకు శమదమాదులను పంపి ప్రబోధము చేయుచుండెను. అది చూచి మహామోహుడు తన రోజులు దగ్గర పడినవి అనుకునెను. అంతటతడు దంభుడు అహంకారుడు అను సర్దారులను కాశీకి పంపెను. దంభుడు వెళ్లిన తరువాత అహంకారుడు నెమ్మదిగా తిరుగుచో చెరుగుచో ఒక ఇంటికి చేరెను. అక్కడ అగ్నిహోత్ర సామగ్రి కనపట్టెను. హోమధూమము బయలువెడలుచుండెను. ఈ ఇంట ఒకటి రెండు రోజులు ఉండిన బాగుండునని అహంకారుడు అనుకునెను. ఆ గృహ ప్రాంగణమున కొంచెము లోనికి వెళ్ళెను. అక్కడ దంభుడు సర్వాంగముల యందు గోపీచందనమును దర్భలను ధరించి ఉండెను. అతనిని గాంచి అహంకారుడు కళ్యాణముగాక అని ఆశీర్వదించెను. దంభుడు హూ అని ఆగెను. ఇంతలో అతని శిష్యుడు ఇట్లు పలికెను, మహాత్మా, ఈ ఆశ్రమములోనికి పాదప్రక్షాళనము చేసుకుని ప్రవేశించవలను. అహంకారుడు, ఇది చాలా కటిక దేశము, అతిథికి సత్కారము లేదు. శిష్యుడు, పూజ్యపాదుల ఆజ్ఞ, తమ జాతి మాకు తెలియదు. అహంకారుడు, మహాపవిత్ర నగరమున మహాపవిత్ర వంశోద్భూతుడైన సర్వోత్తమ పవిత్రనామధారీ మా పితృపాదులు. శిష్యుడు, తమరు పెద్దవారే అయినను కాళ్ళు కడుగుకుని ప్రవేశించుడు. అహంకారుడు కాళ్ళు కడుగుకుని ముందుకు నడిచెను. అంతట దంభుడు పండ్లు పటపట కొరుకుచో ఇట్లనెను, దూరముగా నిలబడుము, నీ శరీరమును స్పృశించిన శ్వేదజల బిందువులు గాలికి నా మీద పడుచున్నవి, నన్ను అపవిత్రము చేయుచున్నవి. అహంకారుడు, ఎంత గొప్ప చమత్కారయుక్తమైన ఆచారము. శిష్యుడు, మహారాజులు మా పూజ్యపాదులకు గురువరేణ్యుల దర్శనమునకు వచ్చెదరు, వారు కూడా గురువర్యుల పాదములను స్పృశించుటకు అనర్హులు, కావున తమ కిరీటములను చేతియందుంచుకుని వాటి మాణిక్య కిరణముల ప్రకాశముచే సద్గురువుల చరణములకు హారతినిత్తురు. అహంకారుడు తనలో, చాలా దాంబికునివలే ఉన్నాడే, ఈ ఆసనంపై కూర్చునదను ఇట్లనుకుని పక్కనే ఉన్న ఉన్నతాసనంపై కూర్చునబోయెను. అంతట శిష్యుడు వారించుచో ఇట్లనెను, అరే అదేమీ, ఇది పూజ్యపాదులకు గురు శ్రీవారి ఆసనము, దానిపై కూర్చుని అధికారము ఎవరికినీ లేదు. అహంకారుడు, ఓరి పాపి, నా వంటి దక్షిణదేశమున కూడా ప్రసిద్ధి చెందిన పవిత్ర వంశోద్భూతునకు కూడా ఈ ఆసనంపై కూర్చుని అధికారము లేదా? విను, నేను సోమయాజి కుమార్తెను, పరిణయమాడితిని, కావున నా తండ్రి కంటే గొప్పవాడను. అంతియే కాదు, నా భావమరిది మిత్రుని కూతురిపై నిందమోపబడినది, కావున వరుస వారైన నా భార్యపైన కూడా నిందమోపబడునేమోనని తలచి ఆమెను త్యజించి తిని అంత పవిత్రుడును. దంభుడు, నిజమే కావచ్చును, నేను స్వర్గములో బ్రహ్మదేవుని చెంతకు వెళ్ళి తిని అక్కడ మహర్షులందరూ నన్ను చూచి తమ ఆసనములను విడిచి చేతులు జోడించి లేచి నిలబడిరి. అక్కడ నాకు తగిన ఆసనము లేనందున బ్రహ్మగారు తన అంకమును వడిని గోమయముచే పరిశుద్ధము గావించి ఎంతయో మర్యాదతో నన్ను దానిపై కూర్చుండబెట్టెను. ఇట్లు దేవతలే నన్ను పెద్ద పవిత్రునిగా తలచి గౌరవింతురు, ఇతరుల సంగతి ఏమి చెప్పవలయును. అహంకారి, ఓరి, ఋషుల సంగతి నా వద్దనా చెప్పుట, ఋషుల ఉత్పత్తి విను, వ్యాసుడు పల్లెపడుచుకు పుట్టెను, అగస్త్యుడు మట్టికుండ కొడుకు, లేడికి శృంగఋషి పుట్టెను, ఇటులనే ఋషులందరి ఉత్పత్తియు నింద్యము, వారిని నా ఎదుట నా స్తుతించుట. దంభుడు, ఓహో, మా తాత అహంకారుడే ఇతడు అని తెలుసుకుని సంతోషముతో, నేను లోభుని పుత్రుడును, దంభుడును, నా నమస్కారములు స్వీకరింపుడు తాతగారు. అహంకారుడు, దీర్ఘాయుష్మాన్ భవ, నేను నిన్ను గుర్తించలేదు, నీ కుమారుడు అసత్యుడు ఎలాగ ఉన్నాడు? దంభుడు, సుఖముగా ఉన్నాడు, వాడు లేనిదే నాకు క్షణమైనా గడవదు. అహంకారుడు, నీ తల్లిదండ్రులు తృష్ణాలోభులు సుఖముగా ఉన్నారా? దంభుడు, వారు లేనిదే నాకేమీయూ తోచదు, సంతోషముగా కాలము గడుపుచున్నారు. పై సంభాషణ తాత్పర్యమేమన, అసత్యము, తృష్ణ, లోభము ఇత్యాది అసురగుణములు దంభముతో అవినాభావ సంబంధమును కలిగి ఉండును. ఈ తీర్థములయందును ఆశ్రమాది ధర్మస్థలములయందును కనిపించువారిలో చాలామంది దాంభికులు, ప్రజల నుండి ధనమును ఎట్లు కొల్లగొట్టుదుమా అని ఆలోచించువారే. వారిని గురించి ప్రభూత చంద్రోదయమున ఇట్లు ఉన్నది, గంగాతీర తరంగ శీతల శిలా విన్యస్త భాస్వద్భృసి సంవిష్టాః కుసిముష్టిమండిత మహాదండాః కరండోజ్వలాః పర్యాయ గ్రథితాక్ష సూత్రవలయ ప్రత్యేక బీజగ్రహ వ్యగ్రాగ్రాంగులయో హరంతి ధనినాం విత్తాన్యహోదాంభికాః. గంగాతీరమున జలతరంగ శీతలమురుగు శిలలపై పరచబడిన దర్భాసనములపై కూర్చుని దర్భముడులతో శోభించు దండములతోనూ ఉజ్వల కమండలములతోనూ రుద్రాక్షమాలయందలి పూసలను వెళ్లతో త్రిప్పుచున్న దాంభికులు ధనికుల ధనమును అపహరించుచున్నారు. ఎంత విచారకరము! ఇటులనే మరికొందరు స్థిర జీవితమును పొంది, అనగా మఠాదులను సంపాదించి చాతుర్మాస్యల కాలమున ఒకేచోట ఉండుచో మిగిలిన రోజులలో దేశదేశాంతరములను సంచారము చేసి ద్రవ్యమును ఆర్జింతురు. ధనహారార్జనేయుక్తాః దాంభికా వేషధారిణః భ్రమంతి జ్ఞానివల్లోకే భ్రామయంతి జనానపి. ధనమును ఆహార పదార్థములను సంపాదింపదలిచిన కపట వేషధారులకు దాంభికులు జ్ఞానుల వలె ప్రపంచమును సంచరించి ఇతరులను మోసము చేయుదురు. వీరు నలుగురైదుగురు ఒక్కొక్క గుంపుగా చేరి సిద్ధులను సాధువులను అయి శిష్య సంచారము చేయుదురు. ప్రజలకు నమ్మకము కలుగుటకు వీరు ఇట్లు చెప్పెదరు. సద్గురువులు సిద్ధులు పూర్ణత్వమును పొందిరి. శ్రీవారి చమత్కారములు అనంతములు. మానవుల కోరికలు అన్నీయూ ఈడేరును. ధనము కావలసిన వారికి ధనము వచ్చును. సంతానము కావలసిన వారికి సంతానము కలుగును. ఈ రోజులలో గురుత్వమునకు తగిన ఇటువంటి సిద్ధులు మరి ఒకరు లేరు. ఎంతో పుణ్యాత్ములే ఇట్టి సిద్ధి సంపన్నులను సమర్థులను గురువుల వారిని పొందగలరు. ఇది విని ఎవరైనా భిక్షకు ఆహ్వానమునిచ్చినా శిష్యకోటి ఇట్లను భోజనమునకు పలు రకముల పిండి వంటలను ఫలానా విధముగా చేయవలయును. గురువుగారికి ఇన్ని రూపాయలు కానుకగా నీయవలయును. ఇట్లు గురువుగారి పూజ చేయించిన ప్రజలకు గురుమంత్ర స్వీకారము లభించును. ఈ విధముగా వారు ప్రజలను మోసపుచ్చుదురు. భ్రామయంతి జనానపి. జన్మ మరణాత్మకమైన ప్రపంచములో వారిని త్రిప్పుదురు. ఈ విషయమున అందగోళాంగూల న్యాయమును దృష్టాంతముగా గ్రహించవచ్చును. ఒక రాజకుమారుడు ఒంటరిగా తిరుగుచో నగరము వెలుపలకు వెళ్ళెను. అతనిని కొందరు చోరులు చూచిరి. వారు ఇతనిని అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి ఆభరణములన్నీయూ తీసుకునిరి. రాజకుమారుని ఇటురనే వదిలినచో ఎప్పుడో ఒకప్పుడు తమను పట్టివేయును అనుకుని వారు అతని రెండు కండ్లను పీకివేసిరి. అంతట రాజకుమారుడు ఇట్లనెను, మీరు నా కండ్లను రెండును పోగొట్టిరి. ఇక నేను రాజధానికి వెళ్లలేను. దయతో నన్ను రాజధానికి చేర్చినచో ఎంతయో ఉపకారము చేసినట్లు తలచెదను. ఇంతలో ఆ దొంగలకు ఒక ఆబోతు మేయుచో కనపడెను. వారు ఆ ఆబోతును పట్టుకుని తీసుకుని వచ్చి దాని తోకను రాజకుమారునికి అందించి ఇట్లనిది, దీనిని విడువకుము, నిన్ను రాజధానికి చేర్చును. రాజకుమారుడు దొంగలు చెప్పినట్లు ఆబోతు తోక పట్టుకునెను. ఆ ఆబోతు ఉరకలు వేయుచో పరిగెడెను. రాజకుమారుని శరీరము కుమిలిపోయెను. అయినను అతడు ఆబోతు తోకను విడనాడలేదు. అతని శరీరం రక్తసిక్తమయ్యెను. చివరకు ఒక కందకము లోపడి రాజకుమారుడు మరణించెను. కపట వేషధారులకు దాంభికులు ఏదియో ఒక మాయోపాయములచే ఆ దొంగల వలె జీర్ణధనము మనస్సు శరీరమును హరించెదరు. పైగా వారికి శాస్త్రజ్ఞానము కలుగనీయరు. చోరులు రాజకుమారునికి ఒక ఆబోతు తోక ఇచ్చినట్లు తమ గురుమంత్రమును ప్రసాదించెదరు. ఆ రాజకుమారుడు కందకములో పడి ప్రాణములను కోల్పోయినట్లుగానే జనుడు మారుత్రవ పట్టి జన్మ మరణాత్మకము ప్రపంచములో తిరుగుచుందురు. తుకారాము అభంగనందు ఇట్లు చెప్పెను. కొందరు గురువులు జనులను శిష్యులుగా చేయుటకు లాభసాటి బేరంపై పనిచేయుటకు మధ్యవర్తులను ఉంచుకునెదరు. వారి ద్వారా శిష్యులను ఆకర్షించెదరు. వారికి గురుమంత్రమును గురూపదేశమును చేయుదురు. ఇట్లు కడుపు నింపుకును వాని ద్వారా భగవానుడు ఎట్లు లభించును. ఇట్టి గురువులు అజ్ఞానులకు మానవులను తమ శబ్దజాలములతో బంధించి వార్షికములను ఏర్పాటు చేసుకునెదరు. వారిచే వార్షికములిచ్చుటను అంగీకరింపజేయుదురు. వీరు తమ మాటలను అనుసరించి నడుచుకొనరు. అట్టి వీరి ఆచరణము తమోగుణ ప్రధానము. కొందరు సన్యాసము పుచ్చుకుని కాషాయాంబరములను ధరించెదరు. కాని మనస్సునందు నాటుకుని ఉన్న విషయ వాసనలను నిర్మూలనము చేయరు. వారికి సామాన్యాహారము ఇష్టముగా ఉండదు. మధురాన్నములే రుచించును. ఎవరు గౌరవించదరా, ఎవరు పూజించదరా అని నిరీక్షించెదరు. వీరు పైకి మాత్రము నారాయణ నామస్మరణము చేయుదురు. ఇట్టి ఆచరణ గలవారికి జనార్దనుడు ఎట్లు కనిపించును. కొందరు స్వాములు పొడుగాటి జడలు ధరించి కచ్చ బిగించి తమ సాధుత్వమును గర్వముతో ప్రకటించుకునిచో మాట్లాడదరు. శరీరము విభూతితో నిండియుండును. కాని పిండి వంటలు వండి ఎవరు భోజనమునకు పిలిచెదరా అని ఎదురు చూచుచుందురు. వారికి స్వధర్మము అనున్నది ఉండదు. కాని వారి మాటల చమత్కారములో పడి ప్రజలు పాడగుదురు. స్వామి నిత్యానంద, ఈ సందర్భమున దాంభిక గురువు గూర్చి ఒక దృష్టాంతము వినుడు. శ్రీరామచంద్రుడు అయోధ్య త్యాగము చేసినప్పుడు అయోధ్యవాసులు అందరినీ పుష్పక విమానములో కూర్చుండబెట్టి తన ధామమునకు చేర్చుచుండెను. ఆ సమయమున ఒక పుచ్చుకుక్క శత్రుఘ్నునితో ఇట్లనెను, రామచంద్రుడు వారితో చెప్పి నన్ను కూడా ఈ విమానములో పంపుడు. శత్రుఘ్నుడు రామచంద్రుని చెంతకు వచ్చి ఇట్లు చెప్పెను, ఒక పుచ్చుకుక్క కూడా వచ్చుటకు ప్రార్థించుచున్నది. రామచంద్ర భగవానుడు ఇట్లనెను, ఆ దుఃఖముతోనున్న దానిని మొదటనే తీసుకుని వెళ్లవలను. ఇట్లని ఆ కుక్కను ప్రశ్నించెను, నీకు ఈ దుస్థితి ఎట్లు కలిగినది? కుక్కకు మాట్లాడు శక్తి ఉండెను. కావున అది చెప్పెను, భగవానుడా, నేను పూర్వజన్మములో సన్యాసిని. అనేక మందిని శిష్యులను చేసుకుని వారికి అధర్మమును ధర్మముగా ఉపదేశించితిని. శాస్త్రమున అపరిగ్రహ నియమము కలదు. దానికి నేను ఇట్లు అర్థము చెప్పడివాడను.
అహం మమేత్యయం బంధో నాహం మమేతి ముక్తత. అష్టావక్రవచనము. అహం మమ, నేను నాది అనువాడు బద్ధుడు. అట్లు అన్నివాడు ముక్తుడు. కావున దేహమునందు అహంబుద్ధిని విడనాడి అష్టభోగములను అనుభవించినను తప్పులేదు. మమకారరహితుడవై గృహము, భూమి, ధనము మొదలగు వారిని పరిగ్రహము చేసినను దోషములేదు. అంతియే కాదు, నేను ఇవ్విధముగా కూడా చెప్పడివాడను. దేవుడు మాయను సృష్టించను, కావున మాయాజన్య పదార్థములను తిరస్కరించుట దేవుని తిరస్కరించుటయే. దేవుడు పుట్టించిన భోగములను అనుభవించుటలో దోషములేదు. ఇట్లు ప్రజలకు తలక్రిందులుగా నచ్చజెప్పి నా ఇష్టము వచ్చినట్లు సంచరించి జనులు సంచరించునట్లు చేసి తిని కావున నాకు కుక్క జన్మము కలిగినది. నా శిష్యులు పురుగు జన్మమును పొంది నా శరీరమును తినివేయుచున్నారు. ఇది నాకును నా శిష్యులకును కలిగిన దుర్గతి.